పద్నాలుగవ అధ్యాయము ఈ లోక సంబంధి కాదు. విచారణ కొరకు యేసు అప్పగింపబడక ముందు గెత్సేమనే తోటలో ఆయన యొక్క సుపరిచితమైన ప్రార్థనలో తనను వెంబడించే వారిని గురించి ఆయన ఇలాగూ చెప్పాడు. యోహాన్ సువార్త 17:16, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును ఈ లోక సంబంధులు కారు. విశ్వాసులు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నారు. ప్రత్యేకించి సర్వలోకమునకు సువార్తను ప్రకటించాలి అన్న లక్ష్యమును దేవుని చేత నిర్దేశింపబడిన వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 28:19-20 రాయబడి ఉంది. కానీ వారు ఈ లోకమునకు సంబంధించిన వారు కాదు. ఈ అభిప్రాయము లోకములో ఉండి లోకమునకు సంబంధించిన వారు కాదు అనే ఆలోచన ఆదిమ క్రైస్తవులలో అనేకమైన మార్గములలో వ్యక్తీకరించబడింది. పవిత్ర స్థలము, పరిశుద్ధ భూమి మరియు దేవుని యొక్క సన్నిధి. అదృశ్య ప్రపంచ పుస్తకంలో 8వ అధ్యాయంలో పవిత్ర స్థలము అనే భావనను గూర్చి మనం సంభాషించాం. ఈ 8వ అధ్యాయంలో పాత నిబంధన ఇశ్రాయేలులకు దేవుడు పూర్తిగా భిన్నమైనవాడు. ఆయన సన్నిధిని ఉన్న స్థలము మిగతా స్థలముల నుండి ప్రత్యేకించబడినదే అని మనం తెలుసుకున్నాం. ఈ భావము దేవుడు సర్వాంతర్యామి అనగా అన్ని సమయములలోనూ అన్ని స్థలముల యందు ఉన్నవాడు అన్న ఆలోచనను తిరస్కరించడం లేదు. కానీ తన ప్రజలను కలుసుకున్నటకు తాను ఎంచుకున్న భూభాగాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంది. ప్రత్యక్ష గుడారము మరియు మందిరమును కలిగి ఉండే ఉద్దేశాలలో ఇది ఒకటి. పవిత్ర స్థలము అనే భావన కేవలము ఇశ్రాయేలీయుల యొక్క ఆచారాలు మరియు న్యాయవిధులకు సంబంధించినది మాత్రమే కాదు, కానీ విశ్వ భౌగోళిక శాస్త్రం అనే ఆలోచనలో, అనగా ఇశ్రాయేలు దేవుడు అయిన సర్వోన్నతుడు మరియు తక్కువ స్థాయి కలిగిన దైవముల మధ్యన ఈ లోకం ఎలా విభజింపబడింది అన్న ఆలోచనలో మనలను తిరిగి ప్రవేశపెట్టుతుంది. దేవుని ఉద్దేశాలలో ఒకటి అయిన ప్రత్యేక భూభాగము, ప్రత్యక్ష గుడారము మరియు మందిరములు ఈ ఆలోచనను తిరిగి ప్రవేశపెడుతూ ఉంది. పవిత్ర స్థలము అనే భావన నూతన నిబంధనలో ఒక నాటకీయ మార్గంలో తీసుకుని రాబడింది. మనమందరము అడగవలసిన ప్రశ్న, ప్రస్తుతము దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది? దేవుడు ప్రతి స్థలమందు ఉంటాడు, ప్రత్యేకించి ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో నివసిస్తాడు అని నమ్మినా నమ్మకపోయినా నీవు ఒక పవిత్ర స్థలముగా ఉన్నావు. పౌలు ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 చాలా స్పష్టముగా వ్రాశాడు. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని పేర్కొన్నాడు. ఇదే సత్యము విశ్వాసులు ఒక సమూహముగా కూడుకున్న చోటుకు కూడా అన్వయించబడుతుంది. కొరింథీ సంఘమునకు పౌలు రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వారందరినీ కలిపి ఈ రీతిగా సంబోధిస్తాడు, మీరు దేవుని ఆలయము. ఎఫెసు సంఘ విశ్వాసులతో కూడా ఇలా చెప్తాడు, మీరు దేవుని ఇంటి వారునై ఉన్నారు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచు ఉన్నారని ఎఫెసీలకు రాసిన పత్రిక 2:19-22 మనం చూడగలం. కానీ ఈ భావనలతో చాలా చిక్కులు ఉన్నాయి. యేసు క్రీస్తు చెప్పిన ఒక వాక్యము మనకందరికీ తెలిసినదే. మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉంటాను అని చెప్పబడిన వాక్యము. కానీ పాత నిబంధనలో చెప్పబడిన పవిత్ర స్థలము అనే కోణం నుండి చూచినప్పుడు ఈ వాక్యం యొక్క అర్థము ఏమనగా, ఎక్కడైతే విశ్వాసులు కూడి ఉంటారో వారు కూడుకొనిన ఆ ఆత్మీయ స్థలము అంధకార శక్తుల మధ్య పరిశుద్ధపరచబడుతూ ఉంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు యెహోవా కోరుకొనిన చివరి నివాస స్థలము యెరూషలేములో ఉన్న మందిరం. ఇశ్రాయేలు దేశము పరిశుద్ధ భూమిగా మారిపోయింది, ఎందుకంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి నివాసం ఉన్నది. కానీ ఆ పరిశుద్ధ భూమి దాని చుట్టూ ఉన్న దేశముల చేత మరియు వారి యొక్క విరుద్ధమైన దైవముల చేత ఆవరించబడినది. అదే రీతిగా ఈ రోజున విశ్వాసులు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని ఆలయము, దేవుని ఆత్మ నివసించే ఒక ప్రత్యేక స్థలము, ఆయన సన్నిధి కాంతి ప్రకాశించే స్థలము అయి ఉన్నాము. మరియు అంధకార శక్తుల బానిసత్వంలోనికి ప్రపంచమంతా చెదరగొట్టబడి ఉన్నాము సాతానుకు అప్పగించుట. ఈ యొక్క భావము స్థానిక సంఘము యొక్క పరిశుద్ధతను గూర్చి పౌలు యొక్క దృష్టి విశ్వాసుల ప్రతి ఒక్క సమూహము లేదా విశ్వాసులు కూడుకొను ప్రతి ఒక్క స్థలము పరిశుద్ధ భూమియే. దానిలో మారు మనసు పొందకుండా ఉన్న పాపులకు చోటు లేదు. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు శిబిరము దాని యొక్క పవిత్ర స్థలాన్ని లేక శిబిరం యొక్క పరిశుద్ధతను కాపాడుటకు పాపము పట్ల వారు ఏ రీతిగా ప్రవర్తించాలో మనం చూశాం. దాని గురించి లేవీకాండం 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తార్థ దినము అని రాయబడి ఉంది. ఎక్కడైతే దేశం యొక్క పాపములన్నీ అజాజేలు అనే మేక మీదకు ఆచారపూర్వకంగా బదిలీ అవుతాయో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అజాజేలు అన్నది అరణ్యంలో నివాసం ఉన్న దురాత్మ స్థావరం అనేది ఒక ఆలోచన. ఇశ్రాయేలీయులు వారి పాపములన్నీ మోసుకొని పోవుటకు ఒక మేకను అరణ్యంలోనికి పంపేవారు. ఈ ప్రక్రియ ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారో ఆ అరణ్య స్థలమునకు అనగా ఆత్మీయ అంధకారము కలిగిన స్థలంలోనికి వారి పాపములను పంపించుటకు సాదృశ్యముగా ఉన్నది. కొరింతీయుల పాపమును గూర్చి కూడా పౌలు ఇదే రీతిగా సవాలు చేస్తూ ఉన్నాడు, వారిని సరిచేస్తూ ఉన్నాడు. వారు ఏ ప్రాంతానికి చెందినవారు అక్కడికే పంపడం అని మొదటి కొరింతి పత్రిక 5వ అధ్యాయంలో లైంగిక అపవిత్రతలో నివసిస్తూ మారు మనస్సు అవసరమైన వ్యక్తిని గూర్చి పౌలు కొరింతీయులకు రాస్తూ ఉన్నాడు. లైంగిక అపవిత్రత కలిగి నివసిస్తూ మారు మనస్సు పొందని వ్యక్తులను గూర్చి పౌలు కొరింతీయులకు రాస్తూ ఉన్నాడు. మొదటి కొరింతీయుల పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో వానిని సాతానుకు అప్పగించవలెను అని అతడు ఆజ్ఞాపించాడు. ఈ తర్కము లేదా వాదము స్పష్టముగా ఉన్నది. పరిశుద్ధ భూమి మీద పాపమునకు చోటు లేదు. సంఘము నుండి మారు మనసు పొందని విశ్వాసులను విశ్వాసులే తొలగించాలి. మొదటి కొరింతీయుల పత్రిక 5వ అధ్యాయం 9-13వ వచనంలో సంఘము నుండి బహిష్కరించడం అనగా సాతాను రాజ్యంలోనికి తిరిగి పంపడమే, లేదా సాతాను రాజ్యమునకు సాదృశ్యమైన ఈ లోకములోనికి పంపడమే అని అర్థముగా భావించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు దినమునందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశింపబడాలి అని మారు మనస్సు పొందని వ్యక్తులను గూర్చి పౌలు ఆశ కలిగి ఉన్నాడు. ఇదే భాగము మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ వచనము శారీరక మరణమును గూర్చి కాదు, కానీ మానవుని బుద్ధిని చెరిపే శరీర సంబంధమైన కోరికల యొక్క మరణమును గూర్చి ఈ వచనము చెబుతూ ఉంది. దానికి సంబంధించి గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32-33వ వచనాలు కూడా రాయబడి ఉంది. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధముగా పేర్కొనబడినది బాప్తిస్మము. ఆత్మ సంబంధమైన యుద్ధమును జయించాలి అంటే బాప్తిస్మము ద్వారా ఈ సమస్యను గూర్చి పౌలు వలనే పేతురు యొక్క ప్రామాణికత కూడా తెలియపరచబడింది. అంధకార శక్తులకు వ్యతిరేకంగా విశ్వాసులు నిలవబడాలి. అతని యొక్క యుద్ధ సంబంధమైన ఆలోచన నూతన నిబంధనలో ఆశ్చర్యాన్ని కలిగించే ఒక భాగంలో మనం కనుగొనగలం. పేతురు కూడా దీన్ని సమర్థించాడు అని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 14-20వ వచనం వరకు దేవుని వాక్యంలో మనం చదవగలం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను బట్టి మీ మీద అపవిందం వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో కూడా ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచు ఉన్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్ష్యమిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని ఈ భాగంలో ఉన్న సంక్లిష్టతను మీరు గమనించారని నేను అనుకుంటూ ఉన్నాను. బాప్తీస్మునకు మరియు ఓడకు నోవాహు మరియు చెరలో ఉన్న ఆత్మలకు సంబంధమేమిటి? బాప్తీస్మము మనల్ని రక్షిస్తుంది అని ఈ భాగము చెప్తూ ఉందా? రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు చేసిన దానికి సమాంతరముగా ఇక్కడ పేతురు చేస్తూ ఉన్నాడు. పౌలు ఆ భాగంలో యేసును గూర్చి మాట్లాడాడు కానీ ఆదామును గూర్చి కూడా మనస్సులో ఉంది. యేసును గూర్చి ఆలోచిస్తే కొన్ని మార్గాలలో ఆదాముకు పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నవాడు. అందుచేతనే రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుష్యుని అవిధేయత వలన అనగా ఆదాము వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన యేసుక్రీస్తు వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని వ్రాయబడి ఉన్నది. ఈ విషయాలను పౌలు స్పష్టముగా చెప్పాడు. పేతురు యేసును గురించి వ్రాసేటప్పుడు ఆదామును కాకుండా హానోకును దృష్టిలో ఉంచుకొని వ్రాశాడు. 1 పేతురు 3 కానీ పేతురు దృష్టిలో యేసు మరియు హానోకుకు వ్యతిరేక భావాలు లేవు. అయితే పేతురు యేసును గురించి చెప్పాలనుకున్న దానికి హానోకు ఒక సారూప్యతగా ఉన్నాడు. ఏమిటి ఆ సారూప్యత అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న కొన్ని వచనాలు మాత్రమే హానోకును గురించి వివరిస్తూ ఉన్నాయి. ఆదికాండము 5:18-24 మనం చూడగలం. మనమందరం అక్కడ నేర్చుకున్నది ఏమిటంటే అతడు గొప్ప జల ప్రళయమునకు ముందు నివసించాడు అని, మరియు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయినని ఆదికాండం 5:24 నేర్చుకుంటాం. అయితే 1 పేతురు 3 యేసును గూర్చి పేతురు చెప్పిన దానికి ఆ వచనాలతో వాస్తవంగా ఏ సంబంధము లేదు. యేసును గూర్చి చెప్పడానికి పేతురు ద్వారా హానోకు ఎందుకు జ్ఞాపకం చేయబడ్డాడో అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధనకు వెలుపలి ఉన్న యూదుల పుస్తకాల్లో రాయబడిన భాగంలో హానోకును గూర్చి పేతురు చదివాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి హానోకును గూర్చి ఎన్నో విషయాలు చెప్పిన ప్రాచీన యూదుల పుస్తకం పేతురుకు చాలా సుపరిచితము. ఆ పుస్తకము 1వ హానోకు గ్రంథముగా చెప్పబడింది. జలప్రలయము సమయంలో ఏమి జరిగింది అని ప్రత్యేకించి ఆదికాండము 6:1-4 చెప్పబడిన విషయాలు, అలాగే దేవుని కుమారులు హానోకు వారిని కావలివారు అని పిలిచాడు. హానోకు గ్రంథము 1వ పుస్తకంలో నరుల కుమార్తెల ద్వారా సంతానము పొందారు వారు నెఫీలీయులు అన్న విషయాలను గూర్చిన చాలా వివరాలతో ఈ హానోకు గ్రంథము నింపబడి ఉన్నది. నోవాహు కాలంలో పాపము చేసిన దేవదూతలను గూర్చి పేతురు మరియు యూదా వ్రాసినప్పుడు 2 పేతురు 2:4-5 యూదాపత్రిక 6వ వచనంలో జలప్రలయమును గూర్చి బైబిల్లో లేని అంశాలు, ఒకటవ హానోకు గ్రంథంలో మాత్రమే రాయబడిన ఆలోచనలతో వారు నింపబడ్డారు. ఉదాహరణకు ఆది కాండంలో ఉన్న జలప్రలయ సంఘటన దేవుని కుమారులు మృతుల రాజ్యంలో అంత్య దినాల వరకు బంధింపబడి ఉంటారని చెప్పదు. కానీ ఒకటవ హానోకు గ్రంథంలో ఇది వ్రాయబడి ఉన్నది. ఒకటవ హానోకు 6:1-4, 7:1-7, 10:4, 11:13 వ్రాయబడి ఉంది. ఒకటవ హానోకు గ్రంథంలో ఉన్న చెరలో ఉన్న ఆత్మలకు పేతురు ద్వారా ఇవ్వబడిన యేసు యొక్క ఆంతర్య దృష్టి ద్వారా ఏం జరుగుతుంది? ఏదో జరిగింది. ఒకటవ హానోకు గ్రంథంలో రాయబడిన ప్రకారం చెరలో ఉన్న ఆత్మలు వారి పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయమని అడుగుతున్నట్లుగా హానోకు ఒక దర్శనాన్ని చూశాడు. హానోకు దేవునితో నడిచిన వాడు కాబట్టి వారిని విడిపించమని దేవుణ్ణి అడిగే మంచి వ్యక్తి ఇంకెవరు ఉంటారు? హానోకు ప్రార్థించాడు కూడా, కానీ అతడు చెడ్డ వర్తమానాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క ఖచ్చితమైన సమాధానము వద్దు అని హానోకు ఈ వర్తమానం చెప్పడానికి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దిగి వెళ్ళాడు. వారు ఇంకా తీర్పులోనే ఉన్నారని హానోకు వారికి చెప్పాడు. పేతురు ఈ వృత్తాంతాన్ని యేసుకు పోల్చి చెప్పాడు. అతడు చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే యేసు మరణించినప్పుడు మృతుల రాజ్యంలోనికి దిగి వెళ్ళి అక్కడ ఉన్న లేక పడిపోయిన దైవిక వ్యక్తులను లేదా దైవిక వ్యక్తులకు వర్తమానం చెప్పాడు అని, మృతుల స్థానంలో యేసు ప్రవేశించుట వారు చూసినప్పుడు వారి యొక్క సహదురాత్మలు గెలిచారు, ఇక వారు త్వరలో చెరలో నుండి విడిపింపబడతారని తలించాడు. దానికి బదులుగా వారు ఇంకా అతన్ని చూడరు, ఎందుకంటే ఆయన తిరిగి లేవబోతున్నాడని యేసు వారితో చెప్పాడు. ఇదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగం. వారు గెలవలేదు, వారు ఇంకా తీర్పులోనే ఉన్నారు, మరి ఎప్పటికీ నశించిన వారుగానే ఉంటారు. అందుచేత ఈ క్లిష్టమైన భాగము యేసు పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడనే వాక్యముతో మొదటి పేతురు పత్రిక 3:22 ముగించబడింది. పేతురు ఈ వృత్తాంతాన్ని యేసుకు పోల్చి చెప్పినప్పుడు అతడు చెప్పదలుచుకున్న అంశము ఏమై ఉండదంటే యేసు మరణించినప్పుడు మృతుల రాజ్యంలోనికి తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న పడిపోయిన దైవ వ్యక్తులకు వర్తమానం చెప్పాడు అని, మృతుల స్థలంలో యేసు ప్రవేశించుట వారు చూచినప్పుడు వారి యొక్క సహదురాత్మలు గెలిచారు అని, ఇక వారు త్వరలో చెరలో నుండి విడిపింపబడతారని ఆ దైవిక వ్యక్తులు తలంచారు. దానికి బదులుగా వారు ఇంకా అతన్ని చూడరు, ఎందుకంటే ఆయన తిరిగి లేవబోతున్నాడని యేసు వారితో చెప్పినట్లుగా మనం చూడవచ్చు. ఎందుచేత పేతురు ఈ విషయాలన్నిటికీ బాప్తీస్మంతో సంబంధము కలిపాడో మనకు తెలుసా? ఎందుచేత పేతురు ఈ విషయాలన్నిటినీ బాప్తీస్మ సంబంధముతో కలిపాడు? పేతురు యొక్క తలంపులలో యేసు యొక్క మరణము మరియు పునరుద్ధానం అనేది తన విజయాన్ని గురించి దురాత్మశక్తులకు చెప్పిన పరిపూర్ణమైన ప్రకటన. ఇది బాప్తీస్మముతో పోల్చబడింది. బాప్తీస్మము యేసు యొక్క మరణము పాతిపెట్టబడుట మరియు పునరుద్ధానములకు సాదృశ్యముగా ఉన్నట్లుగా రోమాపత్రిక 6:1-11 మనం చూడవచ్చు. కానీ పేతురుకు సంబంధించిన బాప్తీస్మం అన్నది కూడా వీటన్నిటికీ అనుసంధానముగా ఉన్నది. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని మొదటి పేతురు పత్రిక 3:21 పేర్కొనబడింది. ప్రత్యుత్తరము అనే మాటకు వాడబడిన గ్రీకు పదము ఒక వ్యక్తి తీసుకునే ప్రతిజ్ఞను సూచిస్తూ ఉంది. మనస్సాక్షి అను మాటకు వాడబడిన గ్రీకు పదము తరచుగా తప్పిదముల నుండి మంచికి మారగలిగే సామర్థ్యమును సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పబడిన సందర్భము అది కాదు. మంచికి చెడుకు మధ్య గల వ్యత్యాసమును తెలుసుకొని ఉండడము అనేది యేసు యొక్క మరణము పాతిపెట్టబడము మరియు పునరుద్ధానములతో ఎటువంటి ప్రత్యేక సంబంధము లేదు. అయితే ఇక్కడ వాడబడిన గ్రీకు పదము మంచిదానికి లోబడుట అనే అర్థం కూడా ఇస్తూ ఉంది. చెడు విషయాలకు కాదు. మొదటి పేతృపత్రిక 3:1 పేతురు చెప్పిన దానికి సారాంశం ఇది. ఆ సారాంశం ఏమిటంటే బాప్తిస్మము అనునది నమ్మకముగా ఉండుటకు చేసే ప్రమాణం. మరియు ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీవు ఎవరి పక్షాన ఉన్నావో వారిని గూర్చి దురాత్మ శక్తులకు, అలాగే ప్రస్తుతం ఉన్న ఏ ప్రజలకైనా చెప్పే ఒక వర్తమానం. ఈ రోజున మనం చేసే దానికంటే ఎక్కువగా ప్రాచీన క్రైస్తవులు దీనిని అర్థం చేసుకున్నారు. ఆదిమ సంఘం యొక్క బాప్తిస్మ ఆచారాలు సాతాను మరియు అతని దూతల యొక్క పునరుద్ధరణ భావాలతో నింపబడి ఉండేవి. కారణం ఈ భాగంలో ఉన్న అంశాలను బట్టి. ఎందుకు ఈ విషయాలు? మొదటిగా, విశ్వాసులు పరిశుద్ధ భూమి అని, దేవుని సన్నిధి నివసించే స్థలము అని, పాత నిబంధన యొక్క మహిమ అని అర్థం చేసుకోవాలి. అలాగున్నా మనం జీవిస్తామా? విశ్వాసులు పరిశుద్ధ భూమి అని, దేవుని సన్నిధి నివాసము చేసే స్థలము అని, పాత నిబంధన యొక్క మహిమ అని అర్థము చేసుకోవాలి. మొదటిగా, ఇశ్రాయేలీయులు మరియు యేసు కాలంలో ఉన్న విశ్వాసులు అవిశ్వాసుల నుండి వేరుగా ఉండవలసిన అవసరం ఉన్నదని భావించారు. ఈ లక్ష్యం బహిరంగముగా కష్టముగా అనిపించదు. అందుచేత అవిశ్వాసులు వారి సంబంధాన్ని వదులుకుంటారని ఆశపడవచ్చు. నిర్గమాకాండం 19:6 ఇశ్రాయేలీయులు యాజక రూపమైన రాజ్యము మరియు పరిశుద్ధ జనాంగముగా ఉన్నారని వ్రాయబడి ఉంది. దేవుడు తన పిల్లలను ఫలభరితముగా ఆనందమైన జీవితంలో జీవించాలని కోరుకుంటున్నాడు. విరోధమైన దైవములకు బానిసలుగా ఉన్న ప్రజలను నిజమైన దేవుని యొద్దకు నడిపించుటకు ఇశ్రాయేలీయులు వారిని ఆకర్షించాలి. మన యొక్క ప్రపంచపు కోణము కూడా చెప్పేది ఏమిటంటే, మనము ఆలోచించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా ప్రతి దేశం నుండి ప్రజలను విడిపించాలి. దేవుని కుటుంబంలో వారిని పాలి భాగస్థులుగా చేయాలి. ఎందుకనగా మనం ఈ లోకానికి చెందిన వారము కాము అని అవిశ్వాసులకు ఖచ్చితంగా చెప్పగలగాలి. మన మాటలు, ప్రవర్తన, నైతిక విలువలు మరియు ఇతరులతో మనం ప్రవర్తించే తీరు ద్వారా మనము విరక్తి కలిగిన వారము కాము. స్వార్థము, కఠినత్వము లేని వారము మరియు ప్రజలను ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే వారము కాము అని వారు మన గురించి చెప్పగలగాలి. మనకు ఆనందం కలిగించుకున్నటకు జీవించట్లేదు. వీటన్నింటికి వ్యతిరేకంగా మనం ఉన్నాం. మరొక మాటలో చెప్పాలంటే, యేసు జీవించినట్లుగా మనము జీవించాలి. ప్రజలు ఆయన చుట్టూ ఉండాలని కోరుకున్నారు, ఎందుకంటే ఆయన అందరి వలె ఉండలేదు. రెండవది, దేవుని గూర్చి మరియు యేసును గూర్చి ఉజ్జీవింప చేయుటకు మన సంఘాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది. బైబిల్ కాలంలో ప్రత్యక్షపు గుడారము మరియు మందిరమును దర్శించుట అనేవి దేవుని యొక్క పరిపూర్ణత మరియు తన బిడ్డల పట్ల ప్రేమ అనే ఆలోచనను ప్రవేశపెట్టాయి. ఈ విషయాలు ఒకదానికొకటి సమాంతరముగా వెళ్తూ ఉంటాయి. ఏమి అవసరము లేని దేవుడు ఎందుకు అన్నిటికన్నా ఉన్నతమైన మానవ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు? బాబేలు వద్ద దేశములను విడిచిపెట్టి వాటిని ఇతర దైవములకు అప్పగించిన తర్వాత ఎందుకు ఒక నూతన కుటుంబాన్ని నిర్మించుటకు దేవుడు తాపత్రయపడుతున్నాడు? అలాగే వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. వేరే ఏమైనా దేవుడు చేయగలడు అని మనకు తెలుసు, కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఒక అర్థాన్ని సంతరించుకుంటుంది కాబట్టి. దేవుని ప్రేమ యొక్క లక్షణాలను వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క అతిశయాన్ని ఎత్తిచూపకుండా కేవలము దేవుని ప్రేమను గూర్చి మాత్రమే సంఘము మాట్లాడినట్లయితే అనుగ్రహింపబడిన ఆ ప్రేమను విశ్వాసులు స్వీకరిస్తారు. దేవుని పరిశుద్ధత ఎరుగని ప్రజలకు ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు. ఈ అధ్యాయంలో మనము మాట్లాడిన దానికి మూడవ అర్థం ఏమనగా, మూడవదిగా, మన ప్రవర్తనను బట్టి మనం ఎవరి పక్షన ఉన్నామో, మన ప్రవర్తనను బట్టి మనం ఎవరి పక్షమున ఉన్నామో అంధకార శక్తులకు తెలుసు. గ్రహించలేని మూర్ఖులు కారువారు దేవుని పట్ల మన యొక్క యథార్థతను, పాపమును వ్యతిరేకించి బాప్తిస్మం ద్వారా యేసును వెంబడించడం వంటి నిర్ణయాలను వారు చూస్తారు. అయితే దేవుని పట్ల యథార్థతను కోల్పోయినప్పుడు కూడా వారు చూస్తూ ఉంటారు. మరియు మన జీవితాలకు పరిచయమైన హాని కలిగించే వాటిని కూడా వారు అర్థం చేసుకుంటారు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్న ఇరుపక్షాల వారి చేత మనము గమనించబడుతూ ఉన్నాం. ఈ సత్యముల ప్రకారం జీవించడం కన్నా ఇవి అర్థము చేసుకున్నటకు సులభముగా ఉంటాయి. మనం విమోచింపబడినప్పటికీ మనం పడిపోయిన వారమే. ఈ సత్యముల ప్రకారం మనం జీవించాలి అంటే మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? మనం ఈ లోకంలోనే పరదేశులుగా ఎందుకున్నామో మన హృదయంతో మనస్సుతో అర్థము చేసుకునవలసిన అవసరము మనకున్నది. యేసువలే మనం ఈ లోకానికి చెందిన వారము కాము, కానీ లోకంలో ఉన్నాము. లోకానికి చెందిన వారం కాము అని యోహాను సువార్త 8:23 మొదటి యోహాను పత్రిక 4:4 మనం చూసి ఆ వ్యత్యాసము మరియు మన స్థానము దేవుని పిల్లలముగా ఉండుట అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నప్పుడు అది చాలా పదునుగా మారుతూ ఉంది. అప్పుడు ఈ లోతైన మర్మమును మనం గ్రహించగలము. ఇది వాస్తవము.